సాధారణంగా పెద్దలందరూ జ్ఞానులందరూ నా మాట కాదనల్లా, ఎందుకంటే నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంగా చెబుతానని ఒక నమ్మకం. సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి వారు తిరుపతిలో ఉన్న దత్తసభ వాళ్ళకి, దానికి అధ్యక్షుడు కృష్ణ అన్నమాట, వాళ్ళతోటి ఈయన ఏం చెబితే చేయండి, రెండో మాట మాట్లాడద్దని చెప్పారు 2003లో. అదిగో అప్పటి నుంచి వాళ్ళు ఏం చెబితే తూచే తప్పకుండా చేయటమే. మళ్ళీ ఇంక రెండో మాట మాట్లాడా. ఇప్పటికి కూడా ఆయన చాలా రౌడీ, కొన్ని విషయాలు గట్టిగా ఉంటాడు, కానీ నా దగ్గరకు వచ్చిన మాత్రం ఎంత వినయం అంటే ఎంత భక్తి. రౌడీ అని ఎందుకన్నానంటే కార్యదీక్షా తత్పరులు అంత గట్టిగా ఉండాలి, సాధు పురుషులు పనిచేసేటప్పుడు రాక్షసుల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది రౌడీయదం అంటే. అంతేగాని మీరు అనుకున్న రోడ్డు పైన గోండాని కాదు ఆయన, నిజానికి పరమ సాధువు, కానీ పని చెయ్యమంటే రాక్షసుల్లో మొండిగా ఉంటారు. ఆయన కార్యదీక్ష మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే నేను చూపిస్తాను ఒకసారి మీకు, ఒకసారి పురాణం ఎలా చెప్పించాలి, దానికి ఎలా రాక్షసంగా పనిచేయాలని. మనకిక్కడ ఉన్నంత ప్రశాంత వాతావరణాలు మిగతా క్షేత్రాల్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏలూరు కాబట్టి ఇక్కడ మన కృష్ణగారు కానీ మనం కానీ అందరం హాయిగా సాఫీగా ఉంటాం. కార్యకర్తలు కూడా ఏమీ కష్టపడక్కర్లేకుండా, శ్రమ లేకుండా, శ్రమ అంటే నేనేది యుద్ధం చేయక్కర్లా, కానీ కొన్ని చోట్ల గుండాలతో ఇబ్బంది పడాలి. అటువంటి చోట కూడా కార్యక్రమం చేస్తున్నారంటే కారణం అది. ఆయన చెప్పాడు ఫలానా వా వ్యక్తి ఏం చెబితే చేయమని, అలా ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే సరస్వతిని ఇక్కడ ప్రతిష్ఠింప చేయడానికి అసలు కారణం అది అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు, శివ పూజ చేస్తే శివాలయంలో సరస్వతి ఉంటే చాలా లాభం అది. ఆ తర్వాత లక్ష్మిని కూడా పూజించాలి. అందుకే ఆలయం వెనక భాగంలో ఉన్న విగ్రహం లక్ష్మికి అవతారమైన మాలికాదేవి ఉంటుంది చూడండి అక్కడ, ఆ పక్కనే లక్ష్మిని కూడా పటం చెక్కించడంలో రహస్యం. తర్వాత ఏం చేయాలి, వరుసగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అడగక్కర్లేకుండా శివ పూజ చేసేవాళ్ళు ముందు ఏం చేయాలి, పూర్వం నందిన మర్చయేత్, ముందు ఎవరిని పూజించాలన్నా నంది, మహాకాళం తర్వాత రెండోవాడెవడు మహాకాలుడు, యజేత్ గంగాం తర్వాత గంగని, యమునాం తర్వాత యమున, గణాధికం గణపతి మొదలైన వాళ్ళని, గిరం అంటే సరస్వతిని, శ్రియం అంటే లక్ష్మిని, గురుం గురువుగారిని. గురువుగారు అంటే విగ్రహ రూపంలోనే ఉండక్కర్లా, మనస్సులో ఉంటాడు కాబట్టి గురుదేవాయ నమః అంటే చాలు. వాస్తుం వాస్తు పురుషుణ్ణి, వాస్తు పురుషుడు అంటే ఎవరని చెప్పాం, ఇంద్రుడు. ఎవరు, ఇంద్రుణ్ణి పూజించాలి. తర్వాత శక్తివాదీన్, శక్తి మొదలైన దేవతల్ని, శక్తి అంటే అమ్మవారు, శివుడు ఎక్కడుంటే పక్కన అమ్మవారు పార్వతి ఉండకుండేలాగా, కాబట్టి ఆవిడ్ని పూజించాలి. ఆఖరిని ధర్మకాధికం, ధర్మదేవతని పూజించాలి. ఇది శివ పూజ, శివుణ్ణి పూజిస్తే శివుడితో పాటు ఇవన్నీ పూజించాలి. ఇక అమ్మవారి ఆలయం ఎవరో ఎందుకు, ఇవాళ మన అంబికావారు అంబికాదేవి గుడి కట్టారు, ఈ గుడిలో నిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలి, దానికి కూడా నియమం చెప్పారు. అంటే కేవలం గుడి కట్టామంటే గుట్టామని కాకుండా పూజకు కూడా విధానం ఉన్నది. ఏమేంటది, అంబికాలయంలో, దుర్గాలయంలో, అలాగే ఇంట్లో కూడా నువ్వు అంబికా అనే పేరుతోటో లేకపోతే దుర్గా అనే పేరుతో మొత్తం మీద అమ్మవారిని మాత్రం పూజిస్తున్నప్పుడు వామ జ్యేష్ఠ తథా రౌద్రీ కాళీ కల వికరిణి బల వికరిణి చాపి బల ప్రమథిని క్రమాత్ సర్వభూత దమనీ చ తథా మనోన్మని శివ. అమ్మవారిని పూజించే ముందు అమ్మవారి చుట్టూ 9 శక్తులు ఉంటాయి, నవశక్తులు. ఆ 9 శక్తుల పేర్లేమిటి, వామ జ్యేష్ఠ రౌద్రి కాళీ కలవికరిణి బలవికరిణి బలప్రమథని సర్వభూతదమని మనోన్మని శివ. ఈ శక్తుల్ని పూజించాలట. వరుసగా ఎన్నున్నాయి, వామ జ్యేష్ఠ రౌద్రి కాళీ కలవికరిణి బలవికరిణి బలప్రమథని సర్వభూతదమని మనోన్మని శివ. ఈ 9 శక్తులని మనం పూజించవలెను. ఈ 9 శక్తుల్ని మనోన్మని శివ అనేది ఏంటంటే మానసికమైన సంతోషాన్ని పెంచే శివస్వరూపిణి అనమాట, మంగళస్వరూపిణి అనమాట. ఈ 9 శక్తులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ 9 శక్తులు అమ్మవారికి మన కాంతి పెంచుతాయట. అమ్మవారి విగ్రహంలో కొంతకాలం పోయాక సరైన అర్చన జరగకపోతే కళ తగ్గిపోతుంది, లేదా కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత అమ్మవారు ఆలయం నుంచి తన విగ్రహాన్ని ఉపసంహరించుకుంటుందిట. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆలయాలు భూమి మీద నుంచి కొంతకాలం పోయాక తమ విగ్రహాల్లో ఉన్న శక్తులు పైకి పట్టుకుపోయి ఆలయాన్ని కావాలని ధ్వంసం చేసుకుంటాయట. ఎందుకంటే ఈ మానవుల అనాచారాలు భరించలేక భూమి మీద శాశ్వతంగా ఆలయం ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, రోజు ముందు అమ్మవారిని పూజించడానికి ముందు ఈ 9 శక్తుల్ని పూజించాలి. ఈ 9 శక్తుల్ని పూజిస్తే ఇంకా అమ్మవారు ఏం చేస్తుంది, ఇంక ఈ భూమి నుంచి ఆ విగ్రహాన్ని కానీ ఆ విగ్రహంలో ఉన్న శక్తిని కానీ ఆలయాన్ని కానీ ధ్వంసం చేయకుండా వెళ్ళిపోతుంది. కొంతకాలం పోయాక ఆలయాలు శిథిలం అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఎవరో ఒక వారసుడు తయారై ఆలయాన్ని పునర్నిర్మిస్తాడనమాట, లేకపోతే ఆలయం శిథిలమైపోయి కూలిపోతుంది కొంతకాలానికి. ఆలయాలు ఎంతకాలం ఉంటాయి ఎక్కడైనా గుర్తియండి, ఓ 100 ఏళ్ళో, 200 ఏళ్ళో, 300 ఏళ్ళో, 400 ఏళ్ళో, 500 ఏళ్ళో, మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు శిథిలం అవ్వాలి కదా. అలా శిథిలం అయ్యాక మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి కదా. ఆ నిర్మాణం జరగాలి అంటే ఈ 9 శక్తులకి పూజ జరగాలి. రోజు మనకి కనకదుర్గ ఆలయానికి 9 శక్తులకి పూజ చేస్తారు. అందుకే ఆలయం ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఆలయంలో పూజ ఇది మానేసినప్పుడు కృష్ణానది పొంగి అమ్మవారి ముక్కు నత్తుని తాకుతుందిట, అప్పుడు మొత్తం లోకమే నాశనం అవుతుంది, ధ్వంసం అవుతుంది. ఆ స్థితి రాకుండా ఉండడానికి శక్తుల్ని పూజిస్తున్నాం. ఇప్పుడు ఈ పురాణం వింటే మన ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో కూడా ఈ 9 శక్తుల్ని పూజిస్తారు. ఈ 9 శక్తుల్ని పూజ చేయడం ఎలాగా అనేది వాళ్ళకి తెలియకపోతే నన్ను అడిగితే నేను కాగితం మీద రాసిస్తా. నవశక్తుల్ని పూజించడానికి అగ్ని పురాణములో 21వ అధ్యాయంలో దేవపూజ విధానంలో ఉంటుంది. ఇది దేవపూజ విధానం అగ్ని పురాణంలో 21వ అధ్యాయంలో ఉంది, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ ఏ ఆలయంలో ఎలా పూజ చేయాలో ఆ విధానం ఇందులో ఉన్నది. కాబట్టి అమ్మవారి ఆలయంలో పూజ చేయాలంటే ముందు ఏం చేయాలి, 9 శక్తుల్ని పూజ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పారు అంటే, ఆ చుట్టూత చండీశ్వరి మొదలైన దేవతలు ఉంటారు. ఆ చండీశ్వరి మొదలైన దేవతలకి శ్రీచక్రాన్ని పెట్టి ఖడ్గమాలతో, దేవీ ఖడ్గమాలతో కుంకుమ పూజ చేయాలి. ఒకవేళ అక్కడ పంచాయతనం ఉంటే పంచాయతనం కూడా పెడతారు గుళ్ళల్లో. ఇప్పుడు మన గుళ్ళలో పంచాయతనం ఉన్నది. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం. వరుసగా పంచాయతనం అంటే ఏం చెప్పారు, సూర్యుడు, తర్వాత అంబిక, ఆదిత్యం అంబికాం, మూడవది విష్ణుం విష్ణుదేవుణ్ణి, గణనాథం, తర్వాత గణేశ్వరుడు, తర్వాత మహేశ్వరం, ఆ తర్వాత శివుడు అన్నమాట. ఈ 5 కలిపితే పంచాయతనం అంటారు. మన అభిషేకంలో ఉండాలి. అవి కూడా ఉంటే మాత్రం ముందు శివుణ్ణి పూజించాలి. అందులో హాం హూం హాం శివమూర్తయే నమః ఈ మంత్రంతో అందులో ఉన్న శివుణ్ణి, హౌం శివాయ హౌం అనే మంత్రంతో గణపతిని, హాం అనే బీజాక్షరంతో విష్ణువుని, హ్రీం అనే బీజాక్షరంతో అంబికని, తర్వాత సూర్యభగవాను శివమంత్రంతో, పైన చెప్పిన హౌం శివాయ హౌం అనే మంత్రంతో సూర్యదేవుణ్ణి పూజించాలి. ఇంకా సూర్యభగవాను, గణపతిని ఇద్దరినీ సమానమైన గమ్మనే బీజంతో పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సూర్యుడు కూడా గమ్మనే బీజంతో, గణపతిని కూడా గమ్మనే బీజంతో జపించవచ్చు. మొత్తం మీద బీజములు మన గురుముఖత మనం తెలుసుకుని పూజ చేయటం మంచిది. ఆ తరువాత మన అమ్మవారికి ఎలాంటి కుంకుమ పూజ చేసినా సహస్రనామాలు, దుర్గా సూక్తం, మన మన శక్తిని బట్టి, మన భక్తిని బట్టి, సమయాన్ని బట్టి అర్చన చేయవచ్చు. ఇంక ఇప్పుడు ఇప్పుడు గుళ్ళల్లో అలంకారాలు కూడా చేస్తున్నారు. ప్రాచీన కాలంలో ఈ అలంకారాలు లేవు. ఏది అమ్మవారిని రోజుకు అలంకారం, ఓ రోజు అన్నపూర్ణగా, ఓ రోజు శ్యామలాదేవిగా, ఓ రోజు ఏమో మహిషాసురమర్దినిగా. మరి ఇవి ఎలా వచ్చాయంటే స్థానిక ఆచారాల వల్ల పుట్టాయట. ఆ అలంకారములు ఏవి శాస్త్రం కాదు, కేవలం జనాచారం. కొంతకాలానికి చెప్పాగా జనాచారం శాస్త్రాన్ని కూడా మించేసింది. ఇవాళ అన్ని గుళ్ళల్లో రోజుకు అలంకారం చేసేస్తున్నారే, ఇవన్నీ జనాచారములు. ఏమిటి జనాచారములు? నిజమునికి అక్కడ జరగవలసిన ఆచారం మామూలు అలంకారమే తప్ప ఈరోజు ఈ మూర్తితో అలంకారం అనేది ఎక్కడా ప్రామాణికం కాదు. అందుకే కనకదుర్గాదేవి గుళ్ళో చేసేది వేరుగా ఉంటుంది, జలాపహరేశ్వర స్వామి గుళ్ళో వేరుగా ఉంటుంది. మన ఇష్టం, మన ఎక్కడ ఏది అలంకారం మన ఇష్టం అయితే ఇష్టాన్ని బట్టి చేసుకోవడం. ఏది అలంకారం చేసుకుంటే అది అందం కనుక చేసుకుంటున్నాం, చేసుకోవడం దోషం ఏం కాదు, కానీ చెయ్యడం శాస్త్రం కాదు. అంచేది శాస్త్రం కాని దానికోసం మనం మేమాంస చేయక్కర్లా. శాస్త్రం అయితే ఇది చెయ్యాలా లేదా అని ఆలోచించాలి. కానీ ఇంకా నవగ్రహాలయాల్లో ఎలా పూజ చేయాలో చెప్పారు. ఓం అర్కాయ నమః అనే మంత్రంతో సూర్యుణ్ణి, ఆ తర్వాత భూర్భువస్వః జ్వాలిన్యై శిఖాయై నమః అనే మంత్రంతో అగ్నిని, అగ్నిహోత్రుడు కూడా మరి వాళ్లల్లో ఒక ప్రధాన దేవతే అన్నమాట, అందువల్ల అగ్నిహోత్రుణ్ణి సూర్యభగవాను సమానంగా తోడాలి. ముందు గ్రహాల్లో మొదటి గ్రహం ఏమిటి? సూర్యగ్రహం. ఆయన మంత్రం ఓం అర్కాయ నమః, ఆయనలో అగ్నిని కూడా ఆవాహన చేస్తాం. అగ్ని మంత్రం ఓం భూః భువః స్వః జ్వాలిన్యై శిఖాయై నమః. ఇప్పుడు సూర్యుడు, సూర్యుడిలో ఉన్న అగ్ని జ్వాలని పూజించాం. ఇంకా అక్కడి నుంచి వరుసగా మనం ఏం చేస్తున్నాం? సోమాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, గురవే నమః, శుక్రాయ నమః, శనయే నమః, రాఘవే నమః, కేతవే నమః అని తక్కిన వాళ్ళని పూజించాలి. వీళ్ళందరికీ ఆయా ధాన్యములను నిర్దేశించారు. ఆ ధాన్యములతో అభిషేకం చేయటం, శనికి ప్రత్యేకంగా నువ్వులతో తయారు చేసిన, ముడి నువ్వులతో తయారు చేసిన తైలంతో అభిషేకం చేయడం మంచిది. నవగ్రహాలన్నిటికీ కూడా తైలాభిషేకం మంచిదైనా అందులో ప్రధానం మాత్రం నవగ్రహాల్లో ఉత్తమమైనది శని గనక, బలమైనది గనుక దాన్ని మాత్రం తప్పక మనందరం పూజించి తీరాల్సిందే. ప్రత్యేకంగా నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ పైన చెప్పిన ధాన్యాలతోటి, తైలంతో అభిషేకం చేయించుకోవడం మంచిది. నవగ్రహాలని కూడా చక్రం, గద, శంఖం మొదలైనవి ధరించిన విష్ణు స్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం కూడా ఉన్నది, అది కూడా చేయొచ్చు. ఇంకా సరస్వతి పూజ చేస్తున్నాం ఇక్కడ గుళ్ళో అమ్మవారు, మనకి సరస్వతి ఉంది. ఈవిడ్ని ఎలా పూజించాలో చెప్పారు. సరస్వతి ఆసనం మూర్తిం రౌం హ్రీం దేవి సరస్వతి హృదాద్య లక్ష్మీ మేధాచ కళా తుష్టిశ్చ పుష్టిక గౌరీ ప్రభావతి దుర్గా గణో గురుశ్చ క్షేత్రపః. సరస్వతి పూజలో ముందు సరస్వతి యొక్క వాహనాన్ని పూజించాలి. సరస్వతి వాహనం హంస, పద్మం, ఈ రెండు కూడా ఆవిడ యొక్క ఆసనం లేక వాహనం. కాబట్టి ఆసనమును కానీ, అంటే హంసని కానీ, అమ్మవారు కూర్చునే తెల్ల పొండరీకాన్ని కానీ ముందు ఆసన పూజ చెయ్యాలట. ఆసన మంత్రస్య పృథివ్యా మేరుపృష్ఠ ఋషి సుతలం ఛంద కూరుమో దేవత ఆసనే వినియోగ పృథివిత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునా ధృత తంచధార యమాందేవి పవిత్రం కురుచాసనం. ఈ మంత్రంతో ఆసన శుద్ధి చెయ్యాలి. కాసి నీళ్లు చల్లడం కానీ, అక్షతలు కానీ చల్లడం, లేదా ఒక పుష్పం పెట్టి ఆసన శుద్ధి చేసి ముందు ఆసనాన్ని పూజించాలట. ఆ తర్వాత అమ్మవారు సరస్వతీదేవికి ఒక మూల మంత్రం ఉన్నది, అదేమిటంటే ఓం రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః. ఈ మంత్రం అమ్మవారికి మూల మంత్రం. ఈ మూల మంత్రంతో అమ్మవారి యొక్క హృదయం మొదలైన వాటిని పూజించాలి, హృదయ స్థానాన్ని పూజించాలి. లక్ష్మి, మేధ, కళ, తుష్టి, ప్రష్టి, గౌరీ, ప్రభావతి, దుర్గ, గణ, గురు, క్షేత్ర పాలకులు, వీరందరినీ సరస్వతీ పాదాల దగ్గర పూజించాలి. ఆ తర్వాత అమ్మవారిని తెల్ల పుష్పాలతో పూజిస్తే చాలా తొందరగా సరస్వతీ కటాక్షం వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా గణపతి పూజ ఎలా చేయాలి? ఇళ్లల్లో గణపతిని పూజించేవాళ్ళు, గణపతి ఆలయంలో పూజించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముందుగా తథాగం గణపతయే చ హ్రీం గౌర్యై చ శ్రీం శ్రీయై ఓం గం గణపతయే నమః. ఈ మంత్రంతో గణపతిని స్తుతించాలి. హ్రీం గౌర్యై నమః, ఈ మంత్రంతో గణపతి తల్లిని గణపతితో పాటు పూజించాలి. శ్రీం శ్రీయై నమః అంటూ లక్ష్మిని కూడా పూజించాలి, ఎందుకంటే లక్ష్మీ గణపతి అన్నారు ఆయన్ని. హ్రీం త్వరితాయై నమః అనే మంత్రంతో గణపతి పక్కనే బుద్ధిదేవత ఉంటుంది, ఆవిడ్ని పూజించాలి. ఏం క్లీం సౌం త్రిపురాయై నమః అనే ఈ మంత్రంతో గణపతి పాదాలను అక్షతలతోటి, పుష్పాలతోటి పూజించడం మంచిది. అన్నిటికీ ముందు ఓంకారం చేర్చాలి. ఓంకారం లేనిదే ఏ మంత్రం చేసినా అంత ఎక్కువగా ఫలించదు గనక. గణపతి మంత్రం చేసే ముందు కూడా ఓం గం గణపతి నమః అనుకుని ఆ మూల మంత్రం జపించడం చాలా మంచిది. ఈ మంత్రాలతో గణపతికి నువ్వులు, నెయ్యి మొదలైనవి హోమం కూడా చేస్తే అన్ని భోగాలు అనుభవించి స్వర్గానికి వెడతాడు. దివం వ్రజేత్, భుక్త భోగో దివం వ్రజేత్, ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తాడు, మరణించిన తర్వాత స్వర్గం గ్యారంటీ వాడికి. ఇక స్నాన విధి, నదికి వెళ్ళామండి మేము, ద్వారకి వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, కాశీ వెళ్ళాం, గయ్య వెళ్ళాం, ఇంకెక్కడికో వెళ్ళాం, వెళ్ళిన చోటల్లో నదులు ఉంటాయి, నదులలో స్నానం చేయడం ఎలాగా, ఆ నదీ స్నాన విధానం ఇది చాలా అవసరం. ఇవన్నీ మనం కథలు విని వీటిని పట్టించుకోం, కానీ అసలు చేయవలసినవి ఇవే, ఇవి కూడా చేయాలి. అదెంతో ఇదంత, కథ ఎంతో ఈ విధి ఎంత, విధి ఎంతో కథ అంతే. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా పట్టించుకుంటే దేశం చాలా బాగుపడుతుంది. శాస్త్రం చాలా హాయిగా చెప్పింది, ఆ మాత్రం పాటిస్తే మనము దేశంలో ఉన్న నదీ నదాలు తీర్థాలు బాగుంటాయి. అవి పాటించకపోతే నదీ స్నానం వల్ల నదులు కలుషితం అయిపోతున్నాయి, పాపం అవి ఏడుస్తున్నాయి మన దగ్గర, మనం శాస్త్ర ప్రమాణం పాటించకపోవటం వల్ల. మనం శుభ్రత పాటించకుండా రోడ్డు మీద చెత్తా చెదారం పారేస్తే దానివల్ల దారులు ఎలా కలుషితం అవుతున్నాయి. అలాగే మన శరీర మాలిన్యాన్ని శాస్త్ర విధి విడిచిపెట్టి స్నానానికి అట్టే పెట్టడం వల్ల, స్నానం చేయడం వల్ల నదులకు అంటగడుతున్నాం మన మురికి. అదే శాస్త్రం పాటిస్తే నదీ నదములకు ఈ మురికి అంటదు. సరాసరి డామును మునిగేసాం నదిలో, వెంటనే మన మురికి నదికి గాయం అవుతుంది, రోగం ఇస్తుంది. అదే మంత్రం చెప్పుకు దిగండి విధానం ప్రకారంగా, అప్పుడు నదికి మురికి ఏం చెయ్యదు. అదనమాట. ఎలాగో ఇంకో ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి ఏం చేస్తున్నాం, ముక్కుకు ఒక గుడ్డ కట్టుకుని టెర్రరిస్ట్లా తయారయ్యాం. ఈ గుడ్డ కట్టుకుంటే ఏమవుతుందనమాట, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళదు, అదే గుడ్డ తీసేస్తే హచ్చి అంటే అవతలవాడికి హచ్చే పిచ్చి ఎక్కుతుంది. అలాగే ఈ మంత్రము కవచం అవుతుందన్నమాట నదులకు. అందుకని ఈ విధానం ప్రకారం చెయ్యాలి. నారదుడితోటి చెబుతున్నాడు, వక్ష్యే స్నానం క్రియాద్యర్థం నృసింహే నతు మృత్తికాం. ఇప్పుడు స్నాన విధానం చెబుతున్నా. స్నానములకు అధిష్టాన దేవత గంగానదుల్లో నృసింహుడు. ఆ నృసింహుడినే మరొక పేరు పిప్పలాదుడు అని కూడా పిలుస్తాం. నృసింహుడు లేక పిప్పలాదుడు అనేవాడు నదులకు స్నానం చేయడానికి ఒక అధిష్టాన దేవతగా ఉంటాడు. అక్కడ మనం ఏం చేయాలంటే, వీలుంటే ఉపాసకులు నృసింహ మంత్రం ఉంటుంది, నరసింహ మంత్రం తీసుకున్న వాళ్ళని ఎలాగో వాళ్ళ పక్కన పెట్టేయండి. ఉపాసన లేని వాళ్ళు ఇంత మట్టి తీసుకోవాలి లేదా రాయి తీసుకోవాలి, మట్టి రాయి లేక ఇసుక. సందర్భాన్ని బట్టి రాయి అంటే ఇసుకను కూడా రాయితో సమానం, ఎందుకంటే ఇసుక రాతి కణములే, భూమి ఛిద్రమేది. కాబట్టి మృత్తికని కానీ రాయి కానీ ఇసుక కానీ తీసుకోవాలి. గురు భక్తి కలిగిన గురూపదేశ మంత్రం ఉన్నవాళ్ళైతే కొంత నెత్తికి రాసుకోవాలి ఒంటికి, కొంత చేత్తో పట్టుకోవాలి. అవి లేని వాళ్ళైతే ఇంత ఆలస్యం అనుకున్న వాళ్ళు సరాసరి ఆ మట్టి మట్టి కింద వేసేయచ్చు. దానికి ఒక మంత్రం చెప్పారు, పిప్పలాద మహాభాగ సర్వలోక శుభంకర పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఓ పిప్పలాద మహానుభావ, సర్వలోకానికి శుభం కలిగించేవాడా, ఇదిగో నీ ఆహారం కోసం నీ సరస్సులో ఉన్న మట్టిని లేక రాయిని నీకు వేస్తున్నాను అనే మంత్రం చెప్పుకుంటూ అందులో వేసేయాలి. అదే నృసింహ మంత్రం ఉన్నవాళ్ళు నృసింహ మంత్రంతో అంగన్యాస కరన్యాసం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేయటం చాలా మంచిది. ప్రాణాయామం చేసి విధి స్నానం అంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి అని నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత అష్టాక్షర మంత్రం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, నారాయణ మంత్రం, అది వాడు చేసుకోవచ్చు. పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకోవచ్చు, ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం. ఏమన్నాడంటే హృదిధ్యాయన్, మొత్తం మీద హృదయంలో ధ్యానం చెయ్యి దేవం ఆ పరమాత్మని మంత్రేణ అష్టాక్షరేణహి, అష్టాక్షర మంత్రంతో ధ్యానం చెయ్యి. అవి లేకపోతే వాసుదేవ పరధమ. ఆచమనం చేయించేటప్పుడు మంత్రం లేనివాడి చేత ఎలాగో కేశవాయ స్వాహ అనిపిస్తారు కదా, కాబట్టి తెలియకుండానే ఆ మంత్రం మనం జపించేసేస్తున్నాం, జపం చేస్తున్నాం తెలియకుండానే. కొందరు అంటారు అష్టాక్షర మంత్రం మాకు లేదండి, మేము ఇప్పుడు మంత్రం చెయ్యకుండా స్నానం చేస్తున్నామా దోషం చేస్తున్నామా అని. మీ చేత ఆచమనం చేయిస్తున్నప్పుడు ఓం కేశవాయ స్వాహానో నమహానో అంటున్నారు గనక మీ చేత హరిస్మరణ చేయించినట్టే, అప్పుడు దానికోసం పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నృసింహ మంత్రోపాసకులు చేతిలో మట్టి పెట్టుకుని దాన్ని త్రికోణాకారంలో గేస్తారు. అలాగే పంచదశి మహామంత్ర హోమం కూడా చేసుకునే వాళ్ళు, అంటే అక్షరలక్షలు చేశాక వాళ్ళని ఏమంటామంటే హోమం చేయిస్తాం. ఆ హోమం చేయించిన వాళ్ళకు కూడా త్రికోణం చెక్కిస్తాం. ఎంచేతంటే శ్రీచక్రం పైకి వచ్చే కొద్దీ, శ్రీచక్రం కళ్ళారా చూసినవాడు తెలుస్తుంది, పైకి వచ్చే కొద్దీ కేవలం త్రికోణం మిగులుతుంది, త్రికోణం తర్వాత బిందువేముంటుంది, ఆ త్రికోణముని అసలు మనం ధ్యానం చేయాలి. అదే వ్యూహలక్ష్మి మంత్రంలో మూడు కోణాలంటే. కాబట్టి అది మట్టి చేతిలో పెట్టించి, అరిచేతిలో ఎడమ చేతిలో మట్టి పెట్టించి, కుడి చేత్తో దాన్ని ఇలా అలికి అందులో త్రికోణం చెక్కించి అప్పుడు స్నానం చేయిస్తారు. ఇది జపనిష్టాపరాయణులకి, దీక్ష ఉన్న వాళ్ళకి. ఇది మంత్రజయ దీక్ష ఉంటే, ఏమీ లేకపోతే సరే. ఈ మంత్రదీక్ష కూడా ఆ చేసేటటువంటి వ్యక్తుల యొక్క అర్హతను బట్టి ఇస్తారట. మళ్ళీ అది కూడా స్నానానికి వెళ్ళిపోతున్నారని అందరికీ అప్పటికప్పుడు హడావుడిగా ఇచ్చారు. ఏమండే మీరు త్రికోణం అన్నారు, ఇప్పుడు నాకు దీక్ష ఇచ్చేయండి అంటే ఇచ్చారట. ఆ ఇవ్వడానికి కూడా ఒకటి ఉన్నది, నువ్వే దిక్కు బాబోయ్ అన్న గురువు పట్టుకున్నవాడికి అలాగ ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా గురువులు మళ్ళీ రెండు రకాల వాళ్ళకి అక్షరలక్షలు చేయమంటారని చెప్పారు శాస్త్రం. అదేమిటంటే అయ్యి మంత్రం అంతకంతకంతకి గురుభక్తి పెంచుకుని మంత్రం చేస్తామని అడిగే వాళ్ళకి, లేదా ఏ కారణం చేతనైనా వీళ్ళు పతనం అయిపోతున్నారేమో, వీళ్ళు దెబ్బతింటున్నారేమో అనుకున్నప్పుడు జాలి కలిగిస్తారట. ఆ జాలి కలిగించేటప్పుడు వాళ్ళకి నియమనిష్టలు పెడతారుగా, ఈ నియమనిష్టల వల్ల వాళ్ళు జారిపోయేవాళ్ళు మళ్ళీ గొప్పవాళ్ళు అవుతారు మళ్ళీ ఈ జపం చేయడం ద్వారా. ఒకవేళ అప్పుడు కూడా నియమనిష్టలు పాటించకుండా జారిపోతే ఇంక వాళ్ళని ఎవరూ రక్షించలేరన్నమాట. ఇక వాళ్ళని ఆ పతనావస్థలకు అలా 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 వెళ్ళిపోయి మళ్ళీ 81,000 జన్మలు వెనక్కి పెడతారట. 81,000 జన్మలు. అందుకని ఏం చేస్తారంటే గురువులు ఎప్పుడు జాలిపడి వీళ్ళకి ఈ నియమం ఇస్తారు. హఠాత్తుగా ఇప్పుడు మేము కాశీ కడుతున్నాం, ఈ క్షణంలో అయోధ్య కడుతున్నాం, ఈ క్షణంలో ద్వారకలో సముద్ర స్నానం చేయాలి, ఇప్పటికిప్పుడు ఇవ్వండి అంటే ఎవరు వాళ్ళని పరిశీలించి బాగా అనుగ్రహిస్తారు. శిష్యుల్లో కూడా జారిపోయే శిష్యులు, జారని శిష్యులు అని ఉంటారు. జారిపోయే శిష్యుల కోసమే చూస్తాడు దత్తాత్రేయుడు ఎప్పుడు సంప్రదాయంలో, వీళ్ళు ఎలా వదిలేస్తారా, వీళ్ళు బాగా పరీక్షిద్దాం, అమ్మాయ పోయారు రా బాబు అనుకుంటాడు. అలా పోకుండా నువ్వు చంపేయి కొట్టేయి నీ కాళ్ళే పట్టుకుంటామంటారే, అటువంటి వాళ్ళు కొద్ది మంది మిగులుతారు. మామూలు శిష్యులు ఏం చేస్తారు, మనం చెప్పుకున్నాం దత్తాత్రేయ చరిత్రలో, మార్కండేయ పురాణంలోనూ చెప్పుకున్నాం ఇంతపురం చాలాసార్లు. దత్తాత్రేయుడు చెరువులో దూకాడు, 100 ఏళ్ళకి కానీ బయట రాలా, 100 ఏళ్ళ దాకా కూడా బయటే ఉన్నారు శిష్యులు, వాళ్ళు గొప్పవాళ్ళు కనుక. ఆ తర్వాత వీళ్ళని వదిలించుకోవడానికి వాళ్ళు ఎదురుగొండని తాగుతూ స్త్రీల భుజంపై చేసి హ్యాహ్యాహ్యాన్ తిరిగాడు. చీ వీడు ఇదేం గురువురా అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోవడం కోసమే ఆయన పరీక్షించాడు, వాళ్ళు పోయారు. ఇంకా సూదిలోకి లేకుండా ఇప్పటికి కూడా క్రిమికేటకాది జన్మలు అనుభవిస్తూనే ఉన్నారు పాప వాళ్ళు, ఇంకా విముక్త అవలా. మరీ దత్త సంప్రదాయంలో భ్రష్టులైతే మాత్రం 80 లక్షల జీవరాశులు అవుతారు వాళ్ళు పాప. అలా కాకుండా ఇంద్రుడు పట్టుకున్నాడు, కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు, శ్మశానంలో గంగా తీరంలో పుర్రెలు పట్టుకున్న, ఎముకల దగ్గర ఉన్న, మద్యం తాగుతున్న స్త్రీతో తిరిగిన పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే ఆయనకి మోక్షం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇంద్రుడికి అష్టలక్ష్మీ మంత్రం ఇచ్చాడు, జంభాసురుణ్ణి సంహరించాడు, అలాగే పరమ పూజ్యుడైన కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించాడు. అక్కడ మాత్రం కొంత భ్రష్టత్వం పొందుతాట మనం. అక్కడ కూడా గురువుగారిని విమర్శించి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారా లేదా, వీళ్ళకి మోక్షం ఇవ్వచ్చా లేదా అనుకుంటారన్నమాట. అక్కడ మా గురువుగారు కూడా మా అలాంటాడు, ఆడిపోతే కాఫీ పడిపోతాడు, కదలేనండి ఆడిపోతే అంత అంటారు కదా, అలా అండం కోసం చూస్తాడు ఈయన. కానీ అలా కాకుండా అప్పుడు కూడా ఏమైనా సరే వదలం, అయ్యి బాబాయ్ కాఫీ తాగినా ఒకటి, ఆయన ఇంకోటి తాగినా ఒకటేరా బాబు అని. ఇంకోటి ఎలాగో గురువులు చూపించలేండి, అంత తేలిక కాదు మిమ్మల్ని పరీక్షించడం అంటే. అది దత్తాత్రేయుడి సంప్రదాయంలో దత్తుడు కార్తవీర్యార్జునుడు స్థాయి వాడిని పరీక్షించినట్టుగా అందరినీ పరీక్షించడం. సరే అప్పుడు వాళ్ళు ఎలా జారతారో, జారకుండా ఉన్నారా, ఇంకా వాళ్ళకి ఇదే జన్మ ఆఖరి జన్మ, జారారా పాపం మళ్ళీ వెనక్కి కడతారు. కానీ ఒక్కసారి పట్టుకున్నారు కాబట్టి జారినా 81 లక్షల జన్మల తర్వాత అయినా మోక్షం పొందుతారట. ఇది గొప్ప విషయం. మీకు రహస్యం చెప్పనా, ధ్రువుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు తపస్సుకి, విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ విష్ణువు గురించి తపస్సుకి వెళ్లే ముందు ధ్రువుణ్ణి ఒక ముసలాడు యోగీశ్వరుడు కలుసుకున్నాడు. కలుసుకుని, ఏమయ్యా ధ్రువ నువ్వు తపస్సు కడుతున్నావు, నువ్వు కుర్రాడివి, ఖచ్చితంగా నారద మంత్రం వల్ల నీకు విష్ణువు కనపడతాడు, నువ్వు నారదుడు అనుగ్రహంతో పెడుతున్నావు కదా, అంచేత నీకు విష్ణు దర్శనం అవుతుంది, నీ గురువు అంత గొప్పవాడు. కానీ నాకు ఒక్క కోరిక, విష్ణువు ప్రత్యక్షమైతే నా తరపున ఒక్క కోరిక కోరమన్నాడు. ఏమిటిది అన్నాడు ప్రహ్లాద మన ధ్రువుడు. మరేం లేదు, నేను ఇప్పటికీ 8 జన్మలుగా తపస్సు చేస్తున్నాను, ఈ జన్మలో కూడా 1000 ఏళ్ళు గడిచింది, 8 జన్మలు నాకు గుర్తున్నాయి, ఈ జన్మలోనూ 1000 ఏళ్ళు గడిచింది, ముసలాండి అయిపోయాను, చచ్చిపోతానేమో, ఎప్పటికైనా నాకు మోక్షం ఉందా లేదా అనేది విష్ణువుని అడుగు అన్నాడు ధ్రువుణ్ణి. అలాగే అన్నాడు ధ్రువుడు, తపస్సు చేశాడు, విష్ణు ప్రత్యక్షం అయ్యాక ప్రార్థన అయ్యాక. అప్పుడు ధ్రువ కుమారుడు, నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకు వరాల తర్వాత అడుగుతాను, నేను వచ్చే ముందు ముసలాడో సన్యాసి పాప 8 జన్మలుగా మోక్షం లేదని, ఈ జన్మలో 1000 ఏళ్ళు గడిచిపోయి చచ్చిపోయే స్థితికి వచ్చానని ఏడుస్తున్నాడు. ఆయనకి మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పి తర్వాత నా గురించి నిన్ను అడుగుతానన్నాడు. ముందు ఆయన గురించి చెప్పు. ఆయనకి మోక్షం వస్తుందా అంటే, కష్టమయ్యా, ఎప్పటికీ? నువ్వు తపస్సు ఎన్నాళ్ళు చేసావు అన్నాడు. నేను 16 ఏళ్ళు చేశాను. 16 యుగములు దాకా అతనికి మోక్షం లేదన్నాడు. ఇది గర్గ సంహితలో ఉన్నది. ఇదే కథ నారద పురాణంలో ఎలా ఉందో చెప్పమంటారా? ఆ యోగి తపస్సు చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఓ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ చెట్టుకి ఆకులు ఎన్నున్నాయో ఆకులు లెక్క పెట్టమను. అవి రాలిపోతాయి కదా, రాలిపోయినప్పుడు లెక్క పెట్టమను. రాలిపోయిన ఆకులు 1000, 2000, 3000 ఉన్నాయనుకుందాం. మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి కదా, ఈ ఆకులు కూడా ఎన్ని రాలేయో అన్నీ వస్తాయి. అంటే 3000 రాలితే 3000 వస్తాయి, లేదా ఎక్కువ రావచ్చు. అంటే ఒకసారి ఆకులు రాలి, ఒకసారి వస్తే 3, 4, 7 వేలు వస్తే ఆ 7000 యుగాల దాకా వాడికి మోక్షం లేదని చెప్పన్నాడు. అప్పుడు మోక్షం వస్తుంది అన్నట్ట. వెంటనే ధ్రువుడు నీరసపడిపోయాడు. పాపం ఉత్సాహం పోయింది. సరే, ఆయన ఏదో వరాలు ఇచ్చాడు, ఈయనేం కోరుకున్నాడు కూడా మనస్సు లేదు, నీకు మోక్షం ఖాయం, ధ్రువ నక్షత్రం అవుతా ఉన్నాడు విష్ణువు. అయినా వీడికి సంతోషంలా. అలాగే వచ్చాడు ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన దగ్గరికి వచ్చి ఆయన అడిగట్ట, నా గురించి అడిగావా విష్ణువుని? అడిగానండి. ఏమడిగావు? నీ మోక్షం గురించి అడిగాను, చెప్పలేకపోతున్నాను అన్నాడు. చెప్పబోయే పర్వాలేదు అన్నాడు. నువ్వు కూర్చున్న చెట్టాకులన్నీ ఒకసారి రాలిపోయి మళ్ళీ వస్తే ఎన్నుంటాయో అన్ని యుగముల తర్వాత నీకు మోక్షం ఉంటాయి అనగానే వాడు ఆనందంతో ఎగిరి గంతులేసి, నా రాయడ వాసుదేవ, ఆహా ఓహో ఓహో ఆహా చప్పట్లు కొట్టి ఎగిరి గంతులేసేట పిచ్చాళ్ళ. నిజంగా నీకేమైనా మెంటలు వచ్చింది ఏమిటయ్యా, నీకు ఇంక మోక్షం రాదనే నిరాశతో ఇలా పిచ్చాడు అయిపోయావంటే, కాదయ్యా ఇది నిజంగా ఆనందం. విష్ణుమూర్తి తన నోటితో ఇంచుమించుగా 7000 యుగముల తర్వాత నాకు మోక్షం వస్తుంది అన్నాడు. అంటే విష్ణువు నోటితో అన్న మాట నిజమే కదా, 7000 యుగముల తర్వాత అయినా మోక్షం నాకు గ్యారంటీ. అది ఆయన అన్నాడు గనక, విష్ణువు అన్నాడు గనక. అదే ఇతరులకు ఎవరికైనా గ్యారంటీ ఇచ్చారా? ఇవ్వలా. ఏ ప్రసన్నకు మోక్షం గ్యారంటీ చెప్పాడా? చెప్పలా. నాగలక్ష్మి గ్యారంటీ చెప్పాడా? చెప్పలా. విశాలక్ష్మి గారికి గ్యారంటీ చెప్పలా, పార్థసారథి గారికి చెప్పలా, హనుమాదేవికి చెప్పలా, కానీ వాడికి 7000 యుగాల తర్వాత అయినా మోక్షం గ్యారంటీ అన్నాడు. అంటే విష్ణుమూర్తి నోటి ద్వారా వచ్చిన ఆ 7000 యుగాల తర్వాత అయినా నేను ఖచ్చితంగా మోక్షం పొందుతాను, తక్కిన వాళ్ళకి అది లేదుగా. అచేత ఎంత ఆనందమో, అయ్యి బాబోయ్ మొత్తం మీద నాకైన ప్రామిస్ చేశాడు అన్నాడు. ఇదండి భక్తుల జ్ఞానం. అంతేగాని అమ్మవారికి పూజలు చేశా, అమ్మవారికి నా మీద దయలా, నాకు పెళ్లి చేయలే అంటావా? అనో ఎంచేత, వాడి గ్యారంటీ నమ్ముకుంటే అలా ఎప్పుడు చేస్తాడో, మనకి ఏం చేయాలో వాడికి తెలుసు. అంత కఠోర విశ్వాసం కావాలి. మీ గురువు గారికి ఆ నమ్మకం ఉంది కట్టే బతుకుతున్నాడు, లేకపోతే అసలు ఈ సృష్టిలో మీతో కాలక్షేపం చేయలేము. అసలు కేవలం కొన్ని కారణముల చేత మాత్రమే మీ అందరి చేత ఏవో దివ్య కార్యాలు చేయడానికి ఈ పీఠములు, తప్ప పీఠం లేదు, మఠం లేదు. నిన్ననే ఒక అమ్మాయికి కూడా కలొచ్చింది. ఏమిటో తెలిసిన, స్వయంగా గణపతి సచ్చిదానంద స్వామి వారు తెల్లవారుజామున వచ్చి తెల్లని వస్త్రదీక్ష ఇచ్చి సన్యాస దీక్ష ఇచ్చి మఠానికి పట్టుకుపోయారు. తెల్లవారుజామున ఒకేసారి 4 భక్తురాళ్ళు ఫోన్ చేశారు. ఆ పేరు చెబితే మాకంటే గురుగారికి వాళ్ళు ఎక్కువ అయిపోయారని మళ్ళీ మీరు విమర్శించేవాళ్ళు కొందరు ఉంటారు, కనుక వాళ్ళ పేర్లు చెప్పక్కర్లా. కొంతమందికి ఇదో పెచ్చుంది, మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు ఏమో వాళ్ళ చేత పూజ చేయిస్తున్నారేమో అని. అందరూ సమానం, మీరు అందరూ పిల్లలే, ఎవరి మీద పక్షపాతం ఉండదు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్లో కాన్వెంట్కి వెళ్ళేవాడు 8 ఇంటికి వెళ్ళేవాడికి ముందు అన్నం పెట్టి 9 గంటలకు వెళ్ళేవాడికి తర్వాత అన్నం పెడుతుంది అమ్మ. అమ్మవారికి, అమ్మకి ద్వేషం అంటండి. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే, ఏమ్మా మీ 2 పిల్లల్లో నీకు 2 పిల్లలు ఒక మీద పక్షపాతం, 2 వాడి మీద ద్వేషం ఉందా? ఎప్పుడైనా ఒకవేళ నీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే సామాన్య స్త్రీలు కనుక. కానీ ఆ జగదంబకి ఎలా ఉంటుంది అండి? ఉండదు. ఆ జగదంబ తర్వాత జగదంబ గురువు అంటే వీడికి ఎందుకు ద్వేషం ఉంటుంది? అంతా పిల్లలే పిచ్చాళ్ళు. ఆ పని కోసం తిట్టినట్టు అనిపిస్తుంది వాడికి. వాడిని కూడా ఆయనకి మహిషాసురుడు కూడా ఆవిడ భక్తుడే, మీరు గుర్తుపెట్టుకోండి. చంపి మోక్షం ఇచ్చింది ఆవిడ. ఆవిడికి ద్వేషం ఏమిటి వెర్రి కాకపోతే? అందుకని చెబుతున్నాను, ఖచ్చితంగా ఉంది తొందరలో. ఈలోపు తాత్కాలికంగా మీతో ఈ బంధం ఏమిటి అంటే, కొంతకాలం పాటు బోధ చెయ్యాలి, కొంతమంది కొంతకాలం పాటు ఒక ఉజ్జీవనం చెయ్యాలి లోకాన్ని. ఈ పురాణాలు, పురాణ ధర్మాలు, సకల శాస్త్రాలు నూరిపోయాలి. దానికోసం తిరగడం, దానికోసం మీతో పాటు కాఫీ తాగినట్టు ప్రయాణం చేసినట్టు ఉండడం తప్ప తామరాకు మీద నీటి బొట్టి ఏమీ సంబంధం లేదు. పెళ్ళం లేదు, బిడ్డ లేదు, ఇంకోటి లేదు, ఏకో నారాయణ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఈ సృష్టిలో ఏ బంధం ఉండదు నిజానికి గురువులకి. అందువల్ల ఏమిటంటే, స్నానము చేసేటప్పుడు మనం ఇవన్నీ నియమాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా మూలమంత్రాలను గురువుగారు ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే అక్కడ సంకల్పంలో చెప్పినట్టుగా మనం తీర్థాన్ని స్పృశించాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పాక వేదమంత్రాలతో ఆరాధన చెబుతారు. ఒక సంకల్పం అయిపోయాక స్నానం చేయమంటారు. బుడుంగుమని మూడుసార్లు మురిగాక కాసేపు స్నానం అయ్యాక సమస్త దేవతలు ఆదిత్యాది నవగ్రహాలకి తర్పణం ఇవ్వాలి. నారాయణ మంత్రం కూడా తర్పణంగా ఇవ్వాలి. పితృదేవతాన్ తర్పయామి, గురువున్ తర్పయామి, అందరికీ తర్పణం ఇస్తున్నాం అంటాం. ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు సామాన్య స్నానం పూర్తవుతుంది. ఇది విధి స్నానం అన్నమాట. అప్పుడు నదికి దోషం ఉండదు, మనకి దోషం ఉండదు. లేకపోతే ఆ నదికో సముద్రమునకో మన పాపములంటి అది ఏడ్చి పాపాత్ములని మనల్ని తిట్టుకుంటే దానివల్ల మనకి ఫలితం లేక అపఫలితం వస్తుందన్నమాట. గుర్తు కారణం అది.